తెలంగాణ రైతన్నలకు నమస్కారం. ఈరోజు చేను కబుర్లు కార్యక్రమంలో జీవన ఎరువుల వాడకంలో గల లాభాల గురించి మేము మీకు తెలియజేయబోతున్నాం. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర పంటల యాజమాన్యమును పాటించాలి. ఇందులో సమయంలో ఎరువులు వేయుట, సరి అయిన సమయంలో సస్యరక్షణ చేపట్టడం అనేవి ముఖ్యమైనవి. వీటిలో ఎరువుల వాడకం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే రసాయన ఎరువుల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. సిఫార్సు కంటే ఎక్కువగా వాడితే భూసారం క్షీణించి పంటల దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవన ఎరువులు వాడకం చాలా అవసరం ఉంది. ఈరోజు జీవన ఎరువుల వాడకం లాభాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు శాస్త్రవేత్త డాక్టర్ విమాదేవి గారు. వారిని అడిగి జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం.
రైతులకు వ్యవసాయం అనగానే గుర్తుకొచ్చే అంశం ఎరువులు. క్రిమి సంహారక మందులు, పొలంలో రసాయన ఎరువులు వేయడం మానేస్తే తమ పంట భూములను రక్షించుకున్నట్టే, మనకు అన్నం పెట్టే భూములను పరిరక్షించుకున్నట్టే. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవన ఎరువులను వాడటం వలన భూసార పరిరక్షణ చేయవచ్చు అని మన శాస్త్రములు చెప్తున్నారు. ఈ రోజు మనతో ఉన్నవారు డాక్టర్ విమాదేవి గారు. జీవన ఎరువుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు జీవన ఎరువులు అంటే ఏమిటి?
నమస్కారం. జీవన ఎరువులలో పంటలకు కావలసిన పోషక పదార్థాలైన నత్రజని మరియు భాస్వరమును లభింపజేయగల సూక్ష్మ జీవులు అధిక సంఖ్యలో ఉంటాయి. వాతావరణంలో 80% నత్రజని వాయు రూపంలో ఉన్నాయి. ఇట్టి నత్రజనిని నేరుగా మొక్కలు గ్రహించలేవు, కాబట్టి ఈ సూక్ష్మ జీవులు మాత్రమే వాయు రూపమును గల నత్రజనిని వాతావరణం నుంచి గ్రహించి అమోనియా, నైట్రేట్స్, నైట్రైట్స్ లాంటి రూపములోకి మార్చి వాటిని నత్రజని స్థిరీకరణ చేస్తాయి. అందులో 2 రకాలు, మరియు భాస్వరమును స్థిరీకరణ చేసేది ఫాస్ఫోబాక్టర్. నత్రజని స్థిరీకరణ చేసేవి రైజోబియం, ఎజోస్పైరిలం మరియు ఎజిటోబాక్టర్.
సరే మేడం, మరి జీవన ఎరువులు ఎన్ని రకాలు?
మంచి ప్రశ్నే అడిగారు. జీవన ఎరువులు 2 రకాలున్నాయి. ఒకటి నత్రజని స్థిరీకరించేవి, అది రైజోబియం, ఎజిటోబాక్టర్, ఎజోస్పైరిలం. రెండోది భాస్వరాన్ని అందుబాటులోకి తెచ్చేవి, అవి ఫాస్ఫోబాక్టీరియా.
మేడం, మరి జీవన ఎరువులను అన్ని పంటలకు వాడవచ్చా?
వాడవచ్చును. అయితే పంటలకు తగ్గట్టుగా వేరువేరు జీవన ఎరువులు లభిస్తాయి. ముఖ్యంగా మన పప్పు దినుసు పంటలు తీసుకుంటే కందికి రైజోబియం ఫర్ రెడ్ గ్రామ్, పెసరకి రైజోబియం ఫర్ గ్రీన్ గ్రామ్, మినుములకు రైజోబియం ఫర్ బ్లాక్ గ్రామ్, శనగకు రైజోబియం ఫర్ బెంగాల్ గ్రామ్, సోయా చిక్కుడుకు రైజోబియం ఫర్ సోయాబీన్, మరియు అజోస్పైరిలం ఇది సన్ఫ్లవర్కి, మిర్చికి, పత్తి, పొగాకుకి. తర్వాత ఎజిటోబాక్టర్ అనేది అన్ని కూరగాయలకు, వరికి, చెరుకుకు, మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ, గోధుమలకు వాడచ్చు. అలాగే భాస్వరం మాత్రం అన్ని పంటలకు వాడుకోవచ్చును.
మేడం, ఈ జీవన ఎరువులు మరి ఎలా పనిచేస్తాయి?
రైజోబియం బ్యాక్టీరియా పంట వేర్లు దగ్గర ఉండే బుడిపొలలో ఉంటుంది. ఇది గాలిలో నత్రజనిని తిరిగింపజేసి పంటకు అందిస్తుంది. రైజోబియం బ్యాక్టీరియా పంట వేర్లలో ఉండే బుడిపొలలో ఉంటుంది. ఇది గాలిలో నత్రజనిని స్థిరీకరించ చేసేటప్పుడు సహాయం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఎకరానికి 20-80 కిలోల వరకు నత్రజనిని తయారు చేస్తుంది.
మేడం, ఈ అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్ జీవన ఎరువులు ఎలా పనిచేస్తాయి?
అజిటోబాక్టర్ సూక్ష్మ జీవులు మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో నివసిస్తూ గాలి నుండి నత్రజనిని తీసుకొని స్థిరీకరించే జీవులలో ఇవి ముఖ్యమైనవి. పప్పు జాతి పంటలకు కాక మిగిలిన పంటలన్నిటికీ దీన్ని ఉపయోగించుకోవచ్చు.
మేడం, భాస్వరం జీవన ఎరువులు ఎలా పనిచేస్తాయి?
ఫాస్ఫోబాక్టీరియాలో బాసిలస్, సూడోమోనాస్ సూక్ష్మ జీవులు, అలాగే ఆస్పర్జిలస్ పెన్సీలియం శిలీంధ్రాలు ముఖ్యమైనవి. ఇవి నేలలో స్వతంత్రంగా జీవిస్తాయి. భూమిలో బిగుసుకుపోయి లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే విధంగా మారుస్తాయి. మొక్క వేళ్ల దగ్గర వీటి చర్య చురుగ్గా ఉండి జీవ ప్రక్రియ తోడ్పడతాయి. దీని ఫలితంగా దిగుబడి పెరుగుతుంది. దీన్ని అన్ని పంటల్లో వేసుకోవచ్చు.
సరే మేడం, మరి జీవన ఎరువులను ఎలా వాడాలి, వాడే విధానంను వివరించండి.
ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. జీవన ఎరువులు వాడే పద్ధతులు 3 ఉన్నాయి. 1 విత్తన శుద్ధి, 1 నారు శుద్ధి, 3 దుక్కిలో చల్లుట.
సరే మేడం, మరి విత్తన శుద్ధి పద్ధతిని వివరిస్తారా?
చాలా సులభమైన పద్ధతి ఇది. బెల్లం లేదా చక్కెర నీళ్ళలో కరిగిన తరువాత 15 నిమిషాల పాటు మరుగపెట్టాలి. 15 నిమిషాల తరువాత కిందకు దించి చల్లార్చాలి. బెల్లం లేదా చక్కెర నీళ్ళలో 200 గ్రాములు రైజోబియం కల్చర్ కలిపి జావలాగా తయారు చేయాలి. 1 ఎకరానికి వాడదలుచుకున్న విత్తనానికి రైజోబియం జావ కలపాలి. విత్తనపు పై పొర హాని కలగకుండా విత్తనానికి పూర్తిగా సమానంగా అంటే విధంగా కలపాలి. ఇలా కల్చర్ కలిపిన విత్తనాలను సుమారు 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి ఆ తరువాత విత్తుకోవాలి.
మేడం, అలాగే నారు శుద్ధి పద్ధతిని కూడా వివరిస్తారా?
విత్తన శుద్ధి లాగే నారు శుద్ధి కూడా సులభమైనదే. 50 గ్రాముల కల్చర్ ను 10 లీటర్ల నీటి యందు బాగా కలిపి ద్రావకము తయారు చేసి అట్టి ద్రావకములో నాటే పంటలను నానబెట్టాలి. 20 నుండి 30 నిమిషాలు నానబెట్టిన తర్వాత నాటాలి. ఈ నారు శుద్ధికి వాడేవి ఎజిటోబాక్టర్, ఎజోస్పైరిలం మాత్రమే.
అలాగే ఈ జీవన ఎరువులను దుక్కిలో చల్లుట గురించి కూడా వివరిస్తారా?
అలాగే దుక్కిలో చల్లుకుంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 2 కిలోల కల్చర్ ను 1 క్వింటాలు మాగిన పశువుల ఎరువులో గాని ఇసుకలో గాని కలిపి దుక్కిలో లేదా మొక్కల సమీపములో చల్లి నీరు పెట్టాలి.
అలాగే మేడం, మరి ఈ జీవన ఎరువులను పంట కాలంలో ఎన్నిసార్లు వాడవచ్చు?
చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ జీవన ఎరువులు అనేది పంట కాలమును బట్టి వాడుకోవాలి. తక్కువ పంట కాలం అయితే 1-2 సార్లు, పెద్ద పంట కాలం అయితే 2-3 సార్లు వాడుకోవచ్చు.
చాలా మంచిగా చెప్పారు మేడం. మరి ఈ జీవన ఎరువులు ఎంతకాలం వాడవచ్చు?
ఇది ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ప్రతి ప్యాకెట్ పైన వాటి కాల పరిమితి రాసి ఉంటుంది. తయారు చేసిన తేదీ మరియు గడువు తేదీని చూసి వాడవచ్చు. సాధారణంగా వీటికి 6 నెలలు పనిచేస్తాయి. కల్చర్ ప్యాకెట్ పైన సూచించిన గడువు తేదీ లోపల మాత్రమే వాడాలి. కల్చర్ ప్యాకెట్ చల్లని మరియు తేమలేని ప్రదేశములో సూర్యకాంతి మరియు వేడి తగలకుండా భద్రపరచాలి. 1 ఎకరాకు 2 ప్యాకెట్ల కల్చర్ ను మాత్రమే ఉపయోగించాలి.
మేడం, మరియు జీవన ఎరువులను పురుగు మందులతో కలిపి వాడవచ్చా?
లేదు, ముందుగా క్రిమి సంహారక మందులతో శుద్ధి చేసి తరువాత ఈ ద్రావకము అంటే విత్తన శుద్ధి కోసం చేసిన జావను విత్తనాలకు పట్టించాలి. అప్పుడు 2 ప్యాకెట్లు 1 ఎకరాకు వాడవలసి ఉంటుంది.
మేడం, మరి జీవన ఎరువుల వల్ల కలిగే లాభాల గురించి చెప్తారా?
ఎన్నో లాభాలున్నాయి. చాలా మంచిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ముందుగా మనకేంటంటే నత్రజని 30% వరకు రసాయన ఎరువుల కంటే ఆదా చేసుకోవచ్చు. అలాగే నీడలో ఆరబెట్టి ఎరువులను 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. నేల స్వభావము కూడా అభివృద్ధి చెందుతుంది. హార్మోన్లు, ఆక్సిజన్లు, ఎంజైమ్స్, విటమిన్స్ వంటివి ఉత్పత్తి చేయగలవు. అందుకుగాను మొక్కలు పెరుగుదలకు దోహదపడతాయి. 25-30% వరకు దిగుబడులు పెరుగుతాయి. ఎటువంటి దుష్ప్రభావము లేకుండా తరువాత పంటకు కూడా లభిస్తాయి. తక్కువ ఖర్చుతో కూడినందువలన చిన్నకారి మరియు సన్నకారు రైతులకు అందుబాటులో ఉంటాయి.
మేడం, మరి జీవన ఎరువుల వల్ల నష్టాలు కాని హాని కాని ఉందా?
ఏమీ లేదు. నష్టం కాని హాని కాని ఏమీ ఉండవు. కాకపోతే చేతులకి గ్లౌజ్ వేసుకుని విత్తన శుద్ధి చేసుకోవాలి.
మేడం, మరి జీవన ఎరువులు మరియు రసాయన ఎరువులు కలిపి వాడవచ్చా?
వాడవచ్చు, కాకపోతే 1 వారం నుంచి 10 రోజుల ముందు కాని వెనుక కాని వాడాలి. ఎందుకనగా జీవన ఎరువుల్లో సూక్ష్మ జీవులు ఉంటాయి, అవి కొంచెం దెబ్బతింటాయి.
మేడం, ఈ జీవన ఎరువులకు ఏమైనా సబ్సిడీ లభిస్తుందా?
ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వమే కాక కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సబ్సిడీలు ఇస్తాయి. కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవి ఏంటంటే NFSM అనగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, అందులో 50% సబ్సిడీ ఇస్తారు. అలాగే ఐసో పామ్ స్కీమ్ అంటే ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ ఆయిల్ సీడ్స్, పల్సెస్ అండ్ మేట్స్, దీంట్లో కూడా 50% సబ్సిడీ ఇస్తారు. అలాగే మన రైతు శిక్షణ కేంద్రం వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా 100% సబ్సిడీ ద్వారా ఇస్తారు.
మేడం, ఈ జీవన ఎరువులు కొనుగోలు చేసే సమయం ఏమిటి? అలాగే ఫోన్ నెంబర్ కూడా చెప్పండి.
10:30 నుంచి 5 గంటల వరకు ఆఫీస్ వేళలలో దొరుకుతుంది. ఇది జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాల, ARI క్యాంపస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ లో ఉంది. దీని ఫోన్ నంబర్ కూడా తెలుసుకోండి. జీవన ఎరువులు దొరికే ప్రయోగశాల నంబర్ 0402002659.
విన్నారుగా రైతన్నలు, ఇప్పటి వరకు మన చేను కబుర్లు కార్యక్రమంలో జీవన ఎరువులు వాడకంలో గల లాభాలను గురించి తెలుసుకున్నారు కదా. మరి వాటిని చక్కగా పాటించి అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తూ ఈ రోజు చేను కబుర్ల కార్యక్రమాన్ని ముగిస్తూ తిరిగి వచ్చే వారం మరింత నూతన కార్యక్రమంలో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. జీవన ఎరువులను వాడండి, భూసారాన్ని పరిరక్షించండి. దీనిలోని పాత్రలు చేసిన వారు యాంకర్ నిఖిత, నెరేటర్ నరేష్, శాస్త్రవేత్త డాక్టర్ విమాదేవి మేడం గారు. మీకోసం మరొకసారి జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాల ఫోన్ నంబర్ 0402002659. ఇంతటితో సెలవు, మళ్ళీ వచ్చే వారం తిరిగి కలుద్దాం. నమస్కారం.
చిరుధాన్యాలు పోషక నిధులు జీవన శైలి రుగ్మతలకు ఇవి ఆహార ఔషధాలు. జొన్న, రాగి, సజ్జ, వరిగ మొదలైన చిరుధాన్యాల ఉత్పత్తుల కోసం రాజేంద్రనగర్లోని మిల్లెట్ ప్రాసెసింగ్ మరియు ఇంక్యుబేషన్ సెంటర్ను వెంటనే సందర్శించండి. వారి ఫోన్ నంబర్ 0403258692. మరొకసారి ఫోన్ నంబర్ 0403258692.
అంతేకాదు, వీరు ప్రత్యేక విక్రయాన్ని గృహ విజ్ఞాన కళాశాలలో 9వ తేదీన శుక్రవారం నాడు 10:00 నుంచి 4:00 వరకు నిర్వహించబోతున్నారు. అందులో వారు గింజలు, రవ్వలు, పిండి, పాస్తా, సేమియా వీటన్నిటితో పాటు రుచికరమైనటువంటి కొబ్బరి బిస్కెట్లు, పల్లి బిస్కెట్లు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి స్నాక్స్ను కూడా అమ్మబోతున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి గృహ విజ్ఞాన విభాగం www.vijnanasadita.com రూపొందించింది. బాలల అభివృద్ధి, ఆరోగ్యం, పోషణ, పరిశుభ్రత, పర్యావరణం, సౌరశక్తి అభివృద్ధి పథకాలను గురించిన సమాచారాన్ని తెలుగులో మీకు అందిస్తుంది. మరిన్ని వివరాల కోసం వెంటనే సందర్శించండి www.vijnanasadita.com.
ఈరోజు నేను చెప్పబోయే అంశం కౌమార దశలో పిల్లల ఆహార అభిరుచులు, అయిష్టాలు. 10 నుండి 18 వయసు గల వారిని కౌమార దశ పిల్లలు అంటారు. కౌమార దశలో శారీరక, మానసిక మార్పులు ఎక్కువ చోటు చేసుకుంటాయి. ఈ దశలో హార్మోన్ల ప్రభావం వలన మార్పులు జరుగుతాయి. ఈ దశలో ఎత్తు మరియు బరువులో చాలా మార్పులు ఉంటాయి. అంతేకాకుండా అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ఈ మార్పులు ఎక్కువగా ఉంటాయి. 12 నుండి 15 సంవత్సరాల అబ్బాయిల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. 10 నుండి 13 సంవత్సరాల గల అమ్మాయిల్లో పెరుగుదల వేగం ఎక్కువగా ఉంటుంది. ఈ వయసులో ఇష్టాయిష్టాలు స్పష్టంగా ఏర్పరచుకుంటారు, బాహాటంగా చెబుతూనే ఉంటారు, ముఖ్యంగా ఆహార విషయంలో. కౌమార దశ పిల్లలు ఇష్టపడే ఆహార పదార్థాలు పిజ్జా, బర్గర్, పానీపూరి, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, సమోసా, చాట్, బేకరీ పదార్థాలు, చిప్స్లు ఇష్టపడని ఆహార పదార్థాలు. ఇంట్లో వండినవి ఎంత బాగున్నా అవి అసలు నచ్చవు. పైగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు అసలు ఇష్టపడరు. కరకరలాడే చిప్స్, బర్గర్లు, పిజ్జా, సమోసా, పానీపూరి, చాట్ మసాలా, అబ్బో నూరు పోతూ ఉంటుంది. వీటిని రోజు తినేవాళ్ళు కొందరుంటారు, ఏదో సాయంత్రం సరదాగా తినేవాళ్ళు కొందరుంటారు, ఇంకొందరు ఇవే భోజనంగా తీసుకుంటారు. అందుకే ప్రత్యేకించి కౌమారులకి కొన్ని ఆహార సూచనలు ఇద్దామనుకుంటున్నాను. అలాంటి స్నేహితులు నాకు కొందరున్నారు. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు, రాణి వాళ్ళ పని చెప్తా.
హాయ్ యోచన, ఎలా ఉన్నావు?
నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు?
బాగానే ఉన్నాము.
ఎక్కడ నుండి వస్తున్నారు?
ఇప్పుడే కోటిలో షాపింగ్ చేసి వస్తున్నాము. సరే గాని బాగా ఆకలిగా ఉందే, అలా రెస్టారెంట్ కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం.
సరే పదండి వెళ్దాం.
ఏం ఆర్డర్ ఇద్దామే?
పిజ్జా, బర్గర్, చికెన్ నూడిల్స్, కూల్ డ్రింక్స్.
ఏంటే అవి ఏం ఆర్డర్ చేస్తున్నారు? రోజు అవి తింటారా మీరు?
అవును తింటాము. ఏ నువ్వు తినవా?
నేను అస్సలు తినను, నేను ఇంట్లో తయారు చేసిన వంటకాలను మాత్రమే తింటాను.
ఏంటే ఇంకా నువ్వు పాతకాల వంటకాలే తింటున్నావా?
పాతకాలం అని కాదే, అవి ఆరోగ్యానికి మంచిది.
అయితే మేము తినేవి మంచివి కావా?
అవును మంచివి కావు.
ఎందుకు మంచివి కావే?
ఎందుకంటే ఈ జంక్ ఫుడ్ లో ఉపయోగించే పదార్థాలు చేసే విధానం అస్సలు బాగుండదు, పైగా అవి తినడం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.
ఆరోగ్య సమస్యలు ఏంటి? అవి అన్ని ఏంటేంటో కొత్తగా చెప్తుంటాం.
ఈ జంక్ ఫుడ్ లో సమతుల్యమైన పోషకాలు లేకపోవడం వలన లావు పెరుగుతారు, చక్కెర వ్యాధి, గుండె సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.
అమ్మో, ఇన్ని సమస్యలున్నాయా? మరి మన వయసు వాళ్ళందరూ జంక్ ఫుడ్ నే తీసుకోవడానికి ఇష్టపడతారు కదా, మరెలా?
అవును, నిజమే. కానీ ఈ వయసులో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మన ఆహారంలో కెలోరీలు, మాంసకృతులు, విటమిన్లు, మినరల్లు సమపాళ్ళలో ఉండేలా చూసుకోవాలి.
ఓ అవునా, మరి కెలోరీలు ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి?
కెలోరీలు ఎక్కువగా అన్నం, గోధుమలు, చిరుధాన్యాలు, దుంపలు, కాండాల్లో ఎక్కువగా ఉంటాయి.
అబ్బో, అవి నాకు అస్సలు నచ్చవు.
ఎందుకలా అంటున్నావు? వీటిని మనకిష్టమైన పద్ధతిలో వండుకొని తినవచ్చు.
ఎలానే?
అన్నాన్ని పులిహోరలాగా, గోధుమల్ని రవ్వకేసరిలాగా, చిరుధాన్యాలతో లడ్డూలు చేసుకోవచ్చు, దుంపలు మరియు మొక్కజొన్నల్ని ఉడకబెట్టుకుని మరీ తినవచ్చు.
రవ్వకేసరి ఎలా చేస్తారే?
గోధుమలను రవ్వలాగా పట్టించి దీన్ని నీళ్ళలో ఉడికించి దగ్గర పడే ముందు పంచదారను కలుపుకోవాలి.
చిరుధాన్యాలతో లడ్డూలు ఎలా తయారు చేస్తారే?
చిరుధాన్యాలు అనగా మనం ఉదాహరణకు రాగులను తీసుకుందాం. రాగులను పిండిలాగా పట్టించి పంచదార పాకాన్ని తయారు చేసుకోవాలి. అందులో పిండిని వేసి లడ్డూలాగా చేసుకోవాలి. ఇంకా రుచి కోసం కిస్మిస్, బాదం కూడా వేసుకోవాలి.
అసలు చిరుధాన్యాలు అంటే ఏంటి?
చిరుధాన్యాలు అంటే రాగులు, కుర్రలు, సాములు, వరిగలు, జొన్నలు.
మరి చిరుధాన్యాలతో లడ్డూలు ఎలా తయారు చేస్తారే?
ఉదాహరణకు రాగులను తీసుకుందాం. మేము ఎక్కువగా రాగులతో రాగి లడ్డూలు తయారు చేసుకుంటాం. దాన్ని తయారు చేసే విధానం ఎలా అంటే, రాగులను పిండిలా పట్టించి పంచదార పాకాన్ని తయారు చేసుకోవాలి. అందులో పిండిని వేసి లడ్డూలాగా చేసుకోవాలి. ఇంకా రుచి కోసం కిస్మిస్, బాదం కూడా వేసుకోవాలి. అలాగే మొక్కజొన్నలను ఉడకబెట్టుకుని ఉప్పు కారం చల్లుకొని తింటే ఎంతో బాగుంటుంది.
మరి మాంసాకృతులు అని చెప్పావు కదా, అవి ఎందులో ఎక్కువగా ఉంటాయే?
మాంసకృతులు ఎక్కువగా పప్పులు, గుడ్లు, మాంసం, చేపలు, పాలలో ఎక్కువగా ఉంటాయి.
కానీ పప్పులు అస్సలు తినాలనిపించేదే.
పప్పుల్ని కిచడి రూపంలో భక్ష్యాలు, దోశలు, మురుకులు, శనగపిండి, మినప్పిండి లడ్డూలు చేసుకోవచ్చు.
కిచడీని ఎలా తయారు చేస్తారే?
కిచడీని 3 వంతుల బియ్యం, 1 వంతు పప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో నూనె పోసి తాలింపు చేసుకుని కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇవి మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పప్పుల్ని దీనిలో వేసి ఉడికించుకోవాలి. అది ఉడికించిన తర్వాత దించుకొని పచ్చడి గాని చారు గాని వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది.
కానీ భక్ష్యాలు, మినపలడ్డులు, అబ్బో, తినడం చాలా కష్టమే.
నీకెందుకే భక్ష్యాలంటే అస్సలు నచ్చో? అసలు ఎప్పుడైనా తిన్నావా?
ఆ, నేను తిన్నాను లేవే ఒకసారి. ఒక్క భక్ష్యం తినేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది అనుకో, ఇంకా నేను జన్మలో తిన్ను.
నువ్వు ఎలా తిన్నావో ఏమో, ఒకసారి నేను మా ఇంట్లో ఎలా చేస్తారో చెప్తే నువ్వు దాన్ని అసలు జన్మలో కూడా వదిలిపెట్టవు. భక్ష్యాలను శనగపప్పుతో, బెల్లంతో తయారు చేస్తారు. బెల్లంలో ఇనుము ఉంటుంది, ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. శనగపప్పును ఉడికించి బెల్లంతో కలిపిన తర్వాత గోధుమ పిండిలో చపాతీలు చేసుకుని వాటి మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టి పెన్నె మీద కాల్చుకోవాలి. తర్వాత వాటి మీద నెయ్యి రాసుకొని తింటే ఆహా, ఎంతో బాగుంటుంది ఆ రుచి.
అబ్బా యోచన, నువ్వు మరీ అలా నోరూరించకే, నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. సర్లే, కానీ మినపలడ్డూలు ఎలా తయారు చేస్తారే?
మినుములను దూరగా వేయించి పిండిలా పట్టించుకోవాలి. అదేవిధంగా పంచదారం కూడా పొడిలా చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి అందులో నెయ్యి, వాసన కొరకు యాలకుల పొడిని వేసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. దీనిలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి.
అది సరే, కానీ మరి కొవ్వు పదార్థాల సంగతి ఏంటి?
మంచి ప్రశ్న అడిగావు. కొవ్వు పదార్థాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నూనె పదార్థాలు అధిక మొత్తంలో కాకుండా తగిన మోతాదులో తీసుకోవాలి. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడొద్దు. ఎక్కువ నిల్వ ఉన్న నూనెను అసలే వాడొద్దు. అందుకే మనం బయట తినే జంక్ ఫుడ్ లో అట్లాంటి నూనె వాడతారు.
సరే, కెలోరీలు, మాంసకృతుల గురించి తెలుసుకున్నాం. మరి విటమిన్లు ఏ ఆహారంలో అధికంగా ఉంటాయి?
విటమిన్లు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి.
అమ్మో, పండ్ల ఆ మాట మాత్రం అనకే బాబు. మా డాడీ ఎప్పుడు చూసినా పండ్లు తిను 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 అని చావగొడతాడే బాబు. సరే, కానీ పండ్లను మనకు నచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవచ్చు?
అసలు నీకు పండ్లను ఎందుకు తినాలనిపించదు? వాడి రంగు చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంటుంది. పండ్లను మనకు నచ్చిన విధంగా తీసుకోవాలంటే వాటిని రసాల రూపంలో, కస్టర్డ్ల రూపంలో తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
అవును, నేను కస్టర్డ్ గురించి విన్నాను, కానీ ఎలా చేస్తారో తెలియదే, ఒకసారి చెప్పు.
ఇది చాలా తేలికైన పద్ధతి. వేడి చేసి చల్లార్చిన పాలలో 1 టీ స్పూన్ కస్టర్డ్ పొడిని, పంచదారను కలిపి కొద్దిసేపు ఉంచాలి. తర్వాత అందులో వివిధ రకాలైన పండ్ల ముక్కలను కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తినవచ్చును.
ఇవన్నీ బాగానే చెప్తున్నావు, కానీ మరి కూరగాయల సంగతి ఏంటి? బీట్రూట్, కాకరకాయ, అబ్బో ఆ కాకరకాయ దేవుడా, ఆ చేదును అస్సలు భరించలేమనుకో.
అక్కడికే వస్తున్నాను. వినండి, కాకరకాయను వండే ముందు ఉప్పులో 10 నిమిషాలు నానబెట్టి వాడి తడి ఆరాక తీసి ఫ్రైలా చేసుకుంటే అంత చేదుగా అస్సలు అనిపించదు. చేదు కూడా లొట్టలు వేసుకుని మరీ తినాలనిపిస్తుంది. బీట్రూట్ ను, క్యారెట్ ను జ్యూస్ల రూపంలో లేదా హల్వాలా చేసుకుని తినొచ్చు.
బీట్రూట్ తో హల్వానా? అదేలానే.
ఫస్ట్ ఏం చేయాలంటే, బీట్రూట్ తురుముని నెయ్యిలో వేయించుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో పంచదారను కలిపి అందులో తురుముని వేసుకుని కొంచెం ఉడికిన తర్వాత బాదం కిస్మిస్లు వేసుకోవాలి. అప్పుడు మనకు ఇష్టమైన బీట్రూట్ హల్వా తయారవుతుంది.
అమ్మో, ఆకుకూరల అవెలా తింటారే బాబు, గడ్డిలా ఉంటాయి.
కరివేపాకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనిలో ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, ఉప్పు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా తినండి, జుట్టు బాగా పెరుగుతుంది. అదే విధంగా పచ్చళ్ళ కూడా చేసుకోవచ్చు. పచ్చళ్ళు అంటే గోంగూర పచ్చడి, తొడగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. పప్పులతో కలిపి ఆకుకూరల్ని తీసుకోవచ్చు, ముఖ్యంగా మిస్సీ రోటి.
మిస్సీ రోటి అంటే ఎప్పుడు వినలేదు.
దీన్ని కూడా చపాతీలానే చేసుకోవాలి, కానీ పిండి కలిపే ముందు కోసిన ఆకుకూరల్ని అందులో కలుపుకోవాలి.
సేమ్ చపాతీలాగానే కానీ ఆకుకూరల్ని అదనంగా వేయాలి, అంతే కదా? ఇంటికెళ్ళి అమ్మతో చేయించుకుంటా.
అంతే.
సరే సరే, కానీ మీ మాటలకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టండి బాబు, నాకు తెగ ఆకలేసేస్తుంది. బేరర్, 2 ప్లేట్ల కిచడీ, 1 ప్లేట్ భక్ష్యాలు తీసుకురండి.
సారీ మేడం, అటువంటి ఫుడ్ ఇక్కడ ఉండదు మేడం.
అయ్యో, మనకు కావాల్సిన ఇక్కడ లేవే.
సరే మరి, ఇక్కడ లేకపోతే ఏంటి, వేరే రెస్టారెంట్ కి వెళ్ళి తిందాము.
వేరే రెస్టారెంట్ కి ఎందుకే, మా ఇంటికే పదండి. మా అమ్మ చాలా బాగా చేస్తారు, మీరు నేర్చుకుని మీ ఇంట్లో కూడా తినొచ్చు. అమ్మా, మా స్నేహితులు వచ్చారు.
హాయ్ అండి, ఎలా ఉన్నారు?
హాయ్ పిల్లలు, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
మేము చాలా బాగున్నాం ఆంటీ.
చాలా రోజులైంది మిమ్మల్ని చూసి.
అవునా ఆంటీ, మేం కూడా.
లక్ష్మి, పిల్లలు వచ్చారు, వాళ్ళకి ఏం కావాలో చూడు.
అమ్మగారు ఏం తీసుకురమ్మంటారు, కాఫీ దమ్మంటారా, టీ దమ్మంటారా?
ఆ, నాకు కాఫీ కావాలి.
నాకు టీ కావాలి.
ఏంటి, మీకు కాఫీ అంటే అంత ఇష్టమా?
నీ సంగతేమో కానీ నాకు మాత్రం విపరీతంగా ఇష్టమే బాబు. ఏ పని చేయాలన్నా తాగంది ఏం చేయబుద్ది కాదనుకో.
మీకో విషయం తెలుసా, కాఫీ తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందవు, అంతేగాక అది మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మనం లేటుగా నిద్రపోవడానికి కూడా కారణమవుతుంది.
అబ్బా, దీనికి కూడా చెప్పేశావా? సరే మరి, నువ్వు చెప్పినందుకైనా ఇప్పటి నుంచి నేను కాఫీ తాగడం మెల్లమెల్లగా తగ్గిస్తాను.
ఆ, అప్పుడు నేను చాలా సంతోషిస్తానులే.
సరే అమ్మా, నేను మీ అందరికి రాగి ఐస్ క్రీమ్ పెడతాను. లక్ష్మి, ఫ్రిడ్జ్ లోంచి రాగి ఐస్ క్రీమ్ పట్టుకరా అమ్మా.
సరే అమ్మగారు, తీసుకువస్తాను.
ఇదిగోండి రా, మాటల్లోనే ఐస్ క్రీమ్ వచ్చేసింది, తీసుకోండి.
వావ్ ఆంటీ, ఐస్ క్రీమ్ చాలా బాగుంది.
అవునే, రాగితో ఐస్ క్రీమ్ అంటే ఎలా ఉంటుందో అని కంగారు పడ్డాను. చాలా బాగా చేశారంటీ. ఇంతకీ ఇది ఎలా చేశారు?
ఇది తయారు చేయడం చాలా తేలికమ్మా. దీనికి కావలసిన పదార్థాలు రాగిపిండి, పాలు, చక్కెర, యాలకులు, పాలపొడి, తేనె, బాదం, జీడిపప్పు. ముందుగా వీటన్నింటినీ సిద్ధం చేసుకుని తరువాత ఒక గిన్నెలో పాలు తీసుకొని మరిగిస్తూ కలపాలి. ఇంకో గిన్నెలో రాగిపిండిలో నీళ్లు, తేనె, పాలపొడి కలిపి పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పొడిని ముందుగా వేడి చేసి చల్లార్చిన పాలలో కలుపుకోవాలి. ఈ రాగి పొడి మిశ్రమాన్ని పాలలో కలపాలి. దీనిలో యాలకుల పొడిని, బాదం, జీడిపప్పుల పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని మొత్తం గిన్నెలో పోసి 4 నుండి 6 గంటల వరకు డీఫ్రిజ్ లో ఉంచితే చల్లచల్లని రాగి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.
సరే ఆంటీ, ఈసారి మా అమ్మతో చెప్పి చేయించుకుని తింటాను.
మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి భోజనం తయారు చేస్తా.
అంతలోపు మీరు మా ఫోటోస్ చూడండి.
ఏ, నువ్వు ఈ స్కూల్ యూనిఫామ్ లో క్యూట్ గా ఉన్నావే.
భోజనం రెడీ పిల్లలు, రండి తిండూరు గాని.
వావ్ ఆంటీ, వంటకాల వాసనలు గుమగుమలాడిపోతున్నాయి, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది.
సరేనే, ఇక ఆలస్యం చేయకుండా తిందాం పదండి.
ఏంటంటే ఇది సూప్ లాగా ఉంది.
అవునమ్మా, అది సూపే, రాగి పాలక్ సూప్.
వావ్, రాగి పాలక్ తో కూడా సూప్ చేస్తారా?
హా, అవునమ్మా చేస్తారు.
ఎలా చేస్తారంటే, ఇది
ఈ సూప్ ని తయారు చేయడానికి ముందుగా దానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. రాగి, పాలపొడి, పాలకూర పొడి, కారం, ఉప్పు, మిరియాల పొడి.
ఆంటీ, పాలకూర పొడి బయట దొరుకుతుందా లేకపోతే ఎలా?
లేదమ్మా, నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ముందుగా పాలకూరను బాగా కడిగి వాటిని ఎండలో ఎండబెట్టి దాన్ని పొడి చేసుకుని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి.
ఓ సరే ఆంటీ.
ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా రాగిపిండి, పాలకూర పొడి, కారం, పాలపొడి అన్ని ఒక గిన్నెలో కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని వేడి నీటిలో మరిగించాలి. తరువాత చివరిగా ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవాలి. ఇంతే రాగి పాలక్ సూప్ రెడీ.
ఓ ఇంతేనా ఆంటీ, నేను కూడా ఇంటికి వెళ్ళి అమ్మతో చేయించుకుంటా.
వావ్ ఆంటీ, పరాటా బాగుంది, దీని రుచి చాలా వేరుగా ఉంది. ఎలా చేశారంటీ?
ఎందుకంటే ఈ పరాటా నేను బార్లీతో చేశాను.
ఓ అవునా, మీరు చెప్తుంటే చాలా ఆసక్తిగా ఉందంటీ.
ఇంతకీ ఆ బార్లీ పరాటాను ఎలా తయారు చేశారో చెప్పరా?
దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు బార్లీ పిండి, గోధుమ పిండి, ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ ఒక గిన్నెలో కలుపుకోవాలి. దీన్ని చపాతీ పిండిలా కలుపుకొని తరువాత ఉండలుగా చేసి చపాతీలా చేసుకోవాలి. ఆ తరువాత పెనంపై పెట్టి వాటిని చపాతీలా కాల్చాలి. అంతే బార్లీ పరాటా రెడీ.
చూశారా, మా అమ్మ చెప్తుంటూనే తినాలనిపిస్తుంది కదా.
అవునే
అమ్మా, మొన్న డ్రై ఫ్రూట్ లడ్డూలు చేసావు కదమ్మా, కొంచెం అవి తీసుకురా, భోజనాన్ని వీళ్ళు లడ్డూతో ముగించేస్తారు.
వావ్ ఆంటీ, లడ్డూలు చాలా బాగా చేశారు.
రుచిగా ఉండడమే కాదు, అవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
ఎలా చేశారు ఆంటీ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని?
దీన్ని తయారు చేసుకున్న విధానం మనం తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు పాలు, చక్కెర, నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్. ముందుగా మనం ఈ డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించుకోవాలి. వీటిని పొడిగా చేసి బెల్లంతో కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పాలని కోవా వచ్చే వరకు మరగబెట్టుకుని అందులో పంచదార కలుపుకోవాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో కోవాని మధ్యలో పెట్టి లడ్డూలుగా చేసుకోవాలి. అంతే, రుచిగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూ రెడీ.
వావ్ ఆంటీ, మీరు చాలా కొత్త కొత్త వంటకాలు చేస్తారు, చాలా బాగున్నాయి కూడా.
థ్యాంక్స్ అమ్మా, మీ వయసు గల పిల్లలకి ఈ వంటకాల ద్వారా సరైన పోషకాలు అందుతాయి. అందుకే నేను యోచన కోసం ఈ వంటకాల గురించి తెలుసుకుని చేస్తున్నాను.
సరే ఆంటీ, నేను కూడా ఇంటికి వెళ్ళాక ఈ వంటకాలన్నీ చేయించుకుంటా అమ్మతో. ఆంటీ, ఇక్కడికి మేము అసలు భక్ష్యాలు తినడానికి వచ్చాము, కానీ చాలా ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకాలు ఎన్నో నేర్చుకున్నాము.
సరే అమ్మా, ఉండండి, మరి భక్ష్యాలు కూడా చేసి పెడతాను.
అమ్మో ఆంటీ, ఇక తినలేము. యోచన భక్ష్యాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్పింది. ఇంటికి వెళ్ళి మా అమ్మతో తయారు చేయించుకొని తింటాను. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు మళ్ళీ కాల్ చేసి చెప్పించుకుంటాను.
సరే అమ్మా. చూడండి పిల్లలు, ఆహారం మీద ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి, కానీ అయిష్టమైనవి కూడా ఇష్టంగా తయారు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.
ఓకే ఆంటీ, మీరు చెప్పినట్టే చేసి తింటాము.
సరే అమ్మా.
సరే ఆంటీ, మీరు చెప్పిన వంటకాలన్నీ మేం తయారు చేసుకోవడమే కాక మాకు తెలిసిన చుట్టాలకి, మిగతా ఫ్రెండ్స్ కి, వీళ్ళందరికీ చెప్పి వాళ్ళతో కూడా చేయిస్తాను. సరే ఆంటీ, ఇంకా చాలా టైం అయిపోయింది, ఇంకా మేము బయలుదేరుతాము.
బాయ్ ఆంటీ, బాయ్ యోచన.
బాయ్, రేపు కాలేజీలో కలుసుకుందాం మనం.
సరేనే.
ఆరోగ్యమే మహాభాగ్యం, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.
ఆరోగ్యమే మహాభాగ్యం, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.